ఎంత గొప్పవాడైనా అహంకారానికి గురైతే దానివల్ల ఎటువంటి పతనం పొందుతాడో మనకి చిత్రకేతూపాఖ్యానం ద్వారా తెలిసింది. చిత్రకేతుడు వంటి ఉపాసకుడు, నారాయణ కవచాన్ని చదివినవాడు, ఉపాసన చేసినవాడు, విద్యాధర రాజై చివరికి పార్వతీదేవిని పరమేశ్వరుణ్ణి ధిక్కరించి ఆది దంపతుల్ని ధిక్కరించి వృత్రాసురుడయ్యాడు అని చెప్పుకున్నాం. కాబట్టి అసురత్వం అంటే ఏమిటి? దేవతలని నిందించడం, పరోక్షంలో కానీ ప్రత్యక్షంగా కానీ గురువుల్ని దూషించడం, ఈ రెండింటికి అసురత్వము రాక్షసత్వము అని పేరు. అసురులు రాక్షసులు ఎక్కడో లేరు, మనలోనూ ఉంటారు. అంటే తెలిసి కానీ తెలియక కానీ, అందరి ఎదురుగుండా కానీ లేక రహస్యంగా కానీ ముందుగా గురువుల్ని నిందించడం. ఎదురుగుండా నిందించకుండా పక్కన నిందిస్తే ఇంకొంచెం ఎక్కువ పాపం అంట. ఎదురుగుండా నిందిస్తే వచ్చే పాపం కొంత అయితే పక్కన తిడితే వచ్చే పాపం రెట్టింపు. ఈ ఇద్దరికి ఏమని పేరు? అసురులు రాక్షసులు. అసురులకి రాక్షసులకి తేడా ఉందంటోంది భాగవతం. అసురులను రజోగుణంతో సృష్టించేట విష్ణుమూర్తి. రజోగుణం యొక్క లక్షణం సృష్టికి మూల కారణం కామం, క్రోధం. తమోగుణం పరమ మూర్ఖత్వం. ఎవ్వరు చెప్పినా వినిపించుకోకుండా ఒక్కసారి వచ్చిన కోపాన్ని యావజ్జీవితం పెట్టుకుంటే దానికి తమోగుణం అని పేరు. రజోగుణం ఉన్నవాడు ఇవాళ కాకపోతే రేపు మారుతాడనే నమ్మకం ఉందిట. తమోగుణం ఉన్నవాడు మారడు. ఎందుకని? నాకు వాడి మీద కోపం వచ్చింది, నా జీవితంలో చచ్చిన ఇంకా వాడితో మాట్లాడను, వాడిని మొహం చూడను, వాడు నాకు శత్రువు అని భావిస్తాడు. ఆ తమోగుణం వల్ల యక్షులు రాక్షసులు, రజోగుణం వల్ల అసురులు పుట్టారు. ఎవరు చెప్పారు ఈ మాట? భాగవతంలో షష్ఠ స్కంధమే కాకుండా మీరు ఇంటికి వెళ్ళాక ప్రహ్లాద చరిత్ర చూడండి. సప్తమ స్కంధం ప్రారంభంలో కూడా స్వయముగా నారదుడు ధర్మరాజుకి చెప్పాడు, విష్ణుమూర్తి రజోగుణము ద్వారా అసురులను సృష్టించాడు. అంటే రాక్షసుల్లో కూడా శాఖలు ఉన్నాయిలండి. అందులో అసురులని ఒక శాఖ ఉన్నారు, వారు రజోగుణ ప్రధానులు, కామక్రోధాదులకి గురవుతారు. తమోగుణ ప్రధానులు యక్షులు రాక్షసులు. అందుకే ఇంక వాళ్ళు ఎవరి మాట వినరు, వాళ్ల మాట వాళ్ళది తప్ప రెండో వాడి మాట వినే లక్షణం లేని వాళ్ళని రాక్షసులు అంటారు. మీరు ఎన్ని చెప్పినా అన్నీ విని, మీరు ఇంత చెప్పారా, నేను ఇలాగే చేస్తానంటాడు. ఇంక వాడికి నువ్వు చెప్పేదేముంది? ఒరే నాయన, రెండేళ్ళు నాలుగురా ఆరు కాదురా అంటే మీరు ఎన్ని చెప్పండి? ఆరే అంటట. అటువంటి పరమ మూర్ఖుణ్ణి, గాఢమూర్ఖుణ్ణి, అజ్ఞానిని రాక్షసుడిగా భాగవతం చెబుతున్నది. ఈ రెండు లక్షణములు కూడా ప్రమాదం. ఈ రెండు లక్షణములు ఎప్పుడు వస్తాయి అంటే ముందు గురువు గారిని తిట్టడం, అది కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ. పరోక్షంగా తిట్టడం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఎదురుగుండా తిడితే బాగుండదు కనుక ఎదురుగుండా అమ్మబాబోయ్ మీ అంత గొప్ప గురువు ఉన్నాడండి, మీలాంటి పండితులు మీలాంటి పౌరాణికులు లేరని తెగ పొగిడేసి వేదిక మీద ఇంటికి వెళ్ళాక ఉట్టి అబద్ధం, వాడు దొంగ, వాడికంటే వేరే వాడి పురాణమే బాగుంటుంది అంటారట, ఈ డివిడీల కంటే ఆ డివిడీలే కొనుక్కోండి అంటట. ఇలాంటి వాళ్ళు లోకంలో ఉంటారు. వీళ్ళందరూ కూడా తమోగుణ ప్రధానులు. ఇక రజోగుణ ప్రధానులు అసురులు. వీళ్ళల్లో ప్రధానమైనది కోరిక, రెండోది కోరిక వల్ల వచ్చే క్రోధం. ఇంకా ఈ రెంటికి అతీతం అవ్వాలి. అవ్వాలంటే సత్వగుణం పొందాలంటే ఇందాక చెప్పినట్టుగా గురువుని ప్రత్యక్ష పరోక్షములుగా తిట్టరాదు. ఇంకా దేవతా నింద, అది మరీ ప్రమాదం. ఈ రెండు నిందలు చేయడం వల్ల, తెలుసో తెలియకో చేయడం వల్ల అహంకరించి చిత్రకేతుడు వంటి వాడు వృత్రాసురుడు అయిపోయాడు. ఆ తర్వాత ప్రాయశ్చిత్తం అయ్యాక, వాడికి ప్రాణం పోయాక మళ్ళీ జీవితంలో ఎప్పుడూ మాట వరసకి కూడా దేవతా నింద చెయ్యరాదు, గురునింద చెయ్యకూడదు అనుకున్నాడు. అనగానే చాలా ఆశ్చర్యము ఆనందము కలిగే పరీక్షిత్తుకి, ఇది నాకు కనువిప్పు, ప్రాణం పోయే ముందు హరిస్మరణ తప్ప మాట వరస కూడా ఇతరులలో నిందని నేను బయటికి తీసుకున్నాను, అంటే ఇతరులలో లోపాలు ఎత్తను. లోపాలు ఎత్తడం మొదలెడితే అందరిలో ఏవో పాపాలు ఉంటాయండి. కాకపోతే మహాత్ములలో లోపాలు అసలు ఎత్తకూడదు, ఎందుకంటే మహాత్ములు పైకి లోపము కింద కనపడినప్పటికీ వాళ్ళు సరిదిద్దుకోగలిగిన జ్ఞానులు. వాళ్ళు శంకరాచార్యులు వారు మద్యం తాగారట, అది చూచి శిష్యులు కావాలని మర్నాడు వాళ్ళు తాగారు. ఆ తర్వాత రోజు శంకరాచార్యులు వారు ఏం చేశారు, శేషం కరిగించి తాగారు. శంకర విజయంలో ఉంది. గురువుగారు ఏం చేస్తే చేయగలమన్నారట, కొంతమంది శిష్యులు ఉంటారులండి, వాళ్ళు ఏమంటారంటే ఆ గురువుగారు ఏంటి మేము చేయగలం, స్టేజ్ ఆయనకి ఇచ్చారు కానీ ఆ స్టేజ్ మాకు ఇస్తేనే ఈ పాటికి ఎన్ని రకాలైనటువంటి జిమ్మిక్కులు చేసేవాళ్ళము అంటారట. పాపం హరిగారి చేత అలాంటి వాళ్ళకి ఒకసారి ఇప్పిద్దాం, పర్వాలేదు, వాళ్ళు ఏం చేస్తారో కూడా చూడాలి కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే లాభం ఉంటుంది. ఇప్పుడు గురువుగారిని అలాగే అంటూ ఉంటే శంకరాచార్యులు విన్నారు, ఓహో శిష్యులు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు అనుకుని కావాలని తాగాడు, కళ్ళు తెచ్చుకుని కొండ గడగడ తాగాడు. అబ్బో గురువు గారు కళ్ళు తాగారు గనక, ఫుల్లుగా తాగారు గనక, మనం ఫుల్లుగా కాకపోతే హాఫ్ ఫుల్ అయినా తాగకపోతామా అని మర్నాడు వాళ్ళు కూడా గురువు గారితో పోటీ పడి కళ్ళు తాగారు. ఆ మర్నాడు గురువు గారు ఏం చేశారు, సీసం కరిగించి గడగడ తాగాడు. సీసం మాట వరస కడుపులో కడితే వెంటనే తస్తాం, అటువంటిది కరిగించిన సీసం ఒక్కసారి నాలిక మీద కడితే ఇక ఈ నాలికతో మనం ఏమీ చేయలేము, ఆ నాలిక చీలికలైపోతుంది. వాడి జీవితంలో ఇడ్లీ తినలేడు, పురాణం వినలేడు, నారాయణ అనలేడు, వాడి బ్రతుకు దుర్భరం అవుతుంది. అటువంటి సీసం వేడివేడిగా కరిగించి కొండతో తాగాడు ఆయన. ఇప్పుడు శిష్యులు వెర్రిమోహం వేసి కూర్చున్నారు. తాగండి అన్నాడు ఆయన. తాగితే చచ్చిపోతాం కదా గురువుగారు అన్నారు. మరి నిన్న నేను కళ్ళు తాగినప్పుడు తాగారుగా, అంటే కళ్ళు అంటే వేరండి, కొంచెం పుల్ల పుల్లగా ఉందండి, మత్తి ఇచ్చిందండి అన్నారట వాళ్ళు. అదేనాయనా, మరి నేను తాగినట్టు తాగుతాను అనుకున్నప్పుడు నాతో పాటు కళ్ళే కాదు సీసం తాగాలి, లేదా గురువు గారిని అనుకరించకూడదు, గురువు గారు చెప్పే మంచినే స్వీకరించండి. అలాగే అన్ని వేళలా గురువులు చేసినట్టు మనం చెయ్యలేము, జాగ్రత్త అనగానే వెంటనే వాళ్ళు బుద్ధి తెచ్చుకున్నారు. అప్పటి నుంచి లోకంలో ఒకటి ఉన్నది, గురువులు చేసినట్టుగా అన్ని వేళలా మనం చేయలేము, వాడి స్థాయి వేరు, మనం ఎలా చేయగలుగుతాం, కాబట్టి ఇక మీదట ఎప్పుడూ కూడా గురుభక్తితో ఉండాలి అని పరీక్షిత్తు నిర్ణయించుకొని అదితి దితి మొదలైనటువంటి వాళ్ళ సంతానాలు వాటి విశేషం చెప్పమని అడిగాడు. అదితికి ముందుగా 12 కొడుకులు పుట్టారు. వాళ్ళకి ద్వాదశ ఆదిత్యులు అని పేరు, అంటే సూర్యుడు 12 పుట్టాట. ఈ 12 12 ఉన్నాయి. అందులో ఒక ఆయన పేరు లోలాదిత్యుడు, అంటే కాశీ అంటే చాలా ఇష్టం ఆయనకి, అందుకని ఎక్కువగా కాశీలో ఉంటాడు. కాశీ మీద లోలత్వముతో వెళ్ళడం వల్ల లోలాదిత్యుడు అన్నారు. ఇప్పుడు మనకి కనబడుతున్న ఆయన ఎవరో తెలుసా, ఇప్పుడున్న ఆయన పేరు మిత్రుడు, అందుకే రోజు ఆయనకి మిత్రవందనమని పేరుతో ఆయనకి నమస్కారం చేస్తున్నాం. సాయంకాలం కూడా ఓం మిత్రశ్చరిషిణి ధృతస్ అని సంధ్యావందనంలో, సాయం సంధ్యావందనంలో చెబుతున్నాం. వరుణ మంత్రాలు చెప్పేటప్పుడు సాయంత్రం పాటు ఏం చెబుతాం మనం, సంధ్యావందనం అని ఒకటి ఉందిలేండి, అది చేసేవాడికి తెలుస్తుంది. ఓం మిత్రశ్చరిషిణి ధృతశ్రివోసా నశ్యదేవసిం, ఈ మంత్రం వరుణ మంత్రం, వారుణ మంత్రం, పరమ పవిత్రమైనది. అందులో మిత్రుడు అనేటటువంటి సూర్యుడు పగటిపూట మిత్రుడిగా, సాయంకాలం వరుణుడిగా ఉంటాడని, వరుణుడు కూడా సూర్యుడు యొక్క ఒక రూపమని చెప్పారు. అందుకే వరుణుడు కూడా ద్వాదశాదిత్యుల్లో ఒకటి నిజానికి, తర్వాత విడిపోయాడు. కానీ ఈ మిత్రుడు అనేవాడు భూమండలానికి వేడినిస్తాడు. అందుకే సూర్యుడికి చాలా అనేక నామాలు ఉండడం వల్లే, అనేక రూపాలు ఉండడం వల్లే ఎంతోమందికి కన్నుగా ఉండగలిగాడు. ఇప్పుడు శివుడికి 3 ఉన్నాయి. అందులో కుడి కన్ను ఎవరు, సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు, 3వ కన్ను అగ్ని. ఇప్పుడు సూర్యభగవానుడు ఆయనకి కన్నుగా ఉన్నాడంటాం, మళ్ళీ విష్ణువుకి కన్నుగా ఉన్నాడంటున్నాం, అమ్మవారికి కన్నుగా ఉన్నాడంటున్నాం, ఎవరు ఇందులో అంటే భగుడు అని పేరు కలిగిన సూర్యుడేమో శివుడికి కన్ను. శివుడి యొక్క కుడి కన్ను ఒక సూర్యుడు, ఆ సూర్యుడు 12 సూర్యులలో భగుడు అని పేరు కలిగిన వాడు. అదే విష్ణువు దగ్గరకు వచ్చేసరికి పూషుడు అని పేరు కలిగిన ఆయన. ఈయనకి దంతాలు లేవు, దంతాలు లేకపోతే దక్షయజ్ఞంలో దంతాలు ఊడిపోతే అందుకే మెత్తని పాయసం పెడుతున్నాం, ఈయన పూషుడు అన్నమాట. ఇంకా అమ్మవారికి ఉన్నటువంటి వాడెవడు, ఆయన ఇప్పుడు మనకు కనపడే మిత్రుడు అనేవాడు అన్నమాట. అంటే సూర్యుడు కూడా 12 ఒకే సూర్యుడు 12 12 సంతానంగా అదితికి పుట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు కన్నుగా మారారు. ప్రస్తుతం భూలోకానికి కనపడుతున్న ఆయన మిత్రుడు అన్నమాట. అదితికి 9వ కొడుకు వరుణదేవుడు, ఇతని భార్య పేరు చెరిషిణి. ఈ ఇద్దరికి 2 పుట్టారు. ఎవరు వాళ్ళు, బ్రహ్మమానస పుత్రుడైనటువంటి భృగు మహర్షి శాపవశాత్తు, విష్ణువు యొక్క శాపవశాత్తు విష్ణువుని ఒకసారి ఆయన తన్ని వెళ్ళండి, దాంతో విష్ణుమూర్తి భూలోకంలో మళ్ళీ పుట్టన్నట్ట. అందుకని ఈయన వరుణుడికి, వరుణుడి భార్య చెరిషిణికి భూలోకంలో మళ్ళీ భృగు అనే పేరుతో కొడుకుగా పుట్టాడు. ఇంకా 2 ఆయన పేరు వాల్మీకి, ఆయనే రామాయణం రాశాడు, అందుకే వాల్మీకి వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన ప్రచేతసుని కొడుకు. ప్రచేతసుడు అంటే వరుణుడు. వరుణుడికి చెరిషిణి వల్ల వాల్మీకి అనే ఆయన కొడుకుగా పుట్టినట్టుగా స్వయముగా భాగవతంలో 6వ స్కంధంలో ఉంది. దీని ఎవడు కాదనలేడు. ఆయనే తర్వాత కొన్ని కారణాల చేత అనేక అవతారాలు ఎత్తాడు. మధ్యలో ఒకసారి ఉద్యోగం కోసం తిండి లేక దొంగలతో కలిశాడు, అప్పుడు ఆయనకి రత్నాకరుడు అని పేరు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నారదుని ద్వారా రామమంత్రం పొంది మహాకవి అయ్యాడు. కాబట్టి మహాత్ములు కూడా మధ్య మధ్యలో వృత్తులు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు, భ్రష్టులైన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఈయన కూడా మధ్యలో మారినవాడు. మొత్తం మీద భృగు మహర్షి, వాల్మీకి, చరిషిణికి వరుణుడికి కుమారులుగా పుట్టారు. అతిథి కొడుకుల్లో ఒక ఆయన మిత్రుడని చెప్పాంగా, ఈ మిత్రుణ్ణి వరుణుణ్ణి కలిపి మిత్రావరుణులు అంటారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారట. ఎక్కడికి వెళ్ళినా ఈ మిత్రుడు వరుణుడు కలిసి వెడతారు. మిత్రుడు సూర్యుడు, వరుణుడు పశ్చిమ దిక్కుకి అధిపతి. ఈ ఇద్దరు జంటగా వెళ్ళారు. ఓసారి వీళ్ళిద్దరూ జంటగా వెడుతుంటే దారిలో పరమసుందరీమణి శ్రీ మహావిష్ణువు యొక్క తొడ నుంచి పుట్టిన ఊర్వశి కనపడింది. విష్ణుమూర్తి నరుడు నారాయణుడు అనే పేరుతో రెండు రూపములు ధరించి బదరికావనంలో తపస్సు చేశాడు చాలా కాలం. ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఆ తపస్సుకి ఇంద్రుడికి భయం వేసింది. ఓరి దేవుడై, ఈ నరనారాయణులు తపస్సు చేసి తమ శక్తితో లోకాలను జయిస్తారేమో, నా ఇంద్ర పదవి ఎక్కడ లాక్కుంటారో. ఇంద్రుడికి పదవి అంటే భయం. ఆ పదవికి ఎవరైనా పోటీ వస్తారేమో, ఎత్తుకుపోతారేమో అని భయం. అందుకని ఎవరైనా తపస్సు చేస్తే ఈ తపస్సు వల్ల వీళ్ళకి బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు వీళ్ళు బ్రహ్మని నా పదవి అడుగుతారు, పదవి పోతే ఎలా బతుకుతాం అనుకుని ఈ ఇద్దరిని తపస్సు పాడు చెయ్యాలి, వాళ్ళని భ్రష్టులు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. తపస్సు ఎలా పాడవుతుంది? సహజంగా లోకంలో మంచి అందగత్యం చూస్తే ఎవడైనా తపస్సు మానేస్తాడు. అందుకని ఇంద్రుడు తన దగ్గర ఉన్నటువంటి పరమసుందరీమణిని రంభని, చెరువరిషిణిని, సాత్వతిని, పుంజిక స్థలని, పులోమ అనే ఆవిడ్ని, నలుగురిని పంపాడు. ఈ నలుగురు వచ్చి నరనారాయణులు బదరీలో మహాతపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సుకి ఆశ్చర్యపోయారట వాళ్ళు. అయ్యి బాబు, ఏమి తపస్సు ఇది? వీళ్ళని ఎలా పాడు చేయటం? కళ్ళు మూసుకుని జపం చేస్తూ తపస్సు చేస్తున్నటువంటి వాళ్ళని మన హావభావాలతో బుట్టలో పడేసుకోవడం అంత తేలిక కాదనుకుని వాళ్ళంతా ముట్టుకున్నారు, నృత్యం చేశారు, పాటలు పాడారు. ఎందుకయ్యా ఈ యోగం? మాతో భోగం అయితే నీకు మంచిదన్నారు. నరనారాయణులిద్దరూ కళ్ళు విప్పారట. ఎదురుగుండా ఉన్న అందగత్తెలు, మాలాంటి అందగత్తెల్ని ఎక్కడైనా చూశారా? ఎంత సుందరీమణులు, శుభ్రంగా మాతో కామక్రీడల్లో తేలండి అన్నారు. అప్పుడు నారాయణుడు పకపకా నవ్వి, అంటే నీ బోటి సుందరి ఈ లోకంలో లేదా? నీలాంటి సుందరులను నేను తలుచుకుంటే కోకొల్లలుగా నా శరీరం నుంచి సృష్టించుకుంటాను అని కుడితోడని ఇలా ఒక దెబ్బ కొట్టి చీరి అందులోంచి ఒక సుందరిని బయటికి తీసుకొచ్చాడు. సంస్కృతంలో తొడని ఊరువు అంటారు. ఊరువు నుంచి వచ్చింది కనుక ఊర్వశి అని పేరు వచ్చింది. అందుకే ఊర్వశి అప్సరస కాదు, పాలసముద్రం నుంచి పుట్టలేదు, నారాయణుని ఊరువు నుండి, తొడ నుండి పుట్టింది. ఆ ఊర్వశి సౌందర్యాన్ని చూచి రంభ మూర్చిపోయింది, వణికిపోయింది పుంజిక స్థల. అమ్మ బాబోయ్, ఇంత అందగత్తెని మేము ఎక్కడా చూడలేదు. నీ తొడ నుంచి ఇంత అందగత్తెని సృష్టించుకున్నావు, కాబట్టి నువ్వు తలుచుకుంటే నీకు కావలసిన సుందరీమణిని, భామని నువ్వే సృష్టించుకుని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండగలవు. అయినా అన్నిటినీ విడిచిపెట్టి వైరాగ్యంతో తపస్సు చేస్తున్నావు. నీలాంటి వాడు జోలికి రావడం పొరపాటని లెంపలు వేసుకుని కాళ్ళ మీద పడ్డారు అప్సరసలు. అది ఇంద్రియ నిగ్రహం అంటే. అటువంటి అప్సరసల్ని లెక్క లేకుండా తిరస్కరించారు నరనారాయణులు. అందుకే వాళ్ళకి యోగేశ్వరులని పేరు. ఆ నరుడే అర్జునుడిగా, నారాయణుడు కృష్ణుడిగా పుట్టాడు. వాళ్ళు మహిత మునులు, తరచుగా ఆకాశంలో విమానాల్లో వెడుతూ ఉంటారు. వాళ్ళు కనపడితే బ్రహ్మ కూడా నమస్కరిస్తాడు, ఎందుకంటే వాళ్ళు విష్ణువు యొక్క అంశ గనక. ఆ తర్వాత ఇంద్రుడు వచ్చి పశ్చాత్తాపంతో, మీ తపస్సును నేను పాడు చేయాలనుకోవటం భ్రమ. అసలు మీరు తలుచుకుంటే లోకాలన్నీ మీ చేతిలో ఉన్నాయి. వైకుంఠాన్ని పరిపాలించే విష్ణువువి నువ్వు అని తెలియక నువ్వు తపస్సు చేసి మా ఇంద్రలోకాన్ని ఎక్కడ లాక్కుంటావో, నా ఇంద్ర పదవికి ఎక్కడ నువ్వు లాక్కుని నన్ను ఎందుకు పనికిరాకుండా భ్రష్టుని చేస్తావో, ఇంద్ర పదవికి ఎసరు పెడతావేమో అని భయపడ్డాను. కానీ నువ్వు అలా పెట్టవని అర్థమైంది, నేను వెళ్ళిపోతున్నాను. నాకు చిన్న కోరిక, ఈ రంభ, పుంజిక స్థల మొదలైన అప్సరసలు ఎలాగో నా దగ్గర ఉన్నారు, వీళ్ళకంటే అందగత్తె ఊర్వశి, ఆవిడ కూడా నాకు ఇచ్చేయకూడదు అన్నాడు. ఇది ఇంద్రుడి కోసం మెరుపు. అనగానే ఆయన నవ్వి ఊర్వశిని ఇచ్చేశాడు. అప్పుడు ఆ ఊర్వశిని వెంట పెట్టుకుని ఆకాశ మార్గంలో ఇంద్రుడు స్వర్గానికి వెడుతూ ఉంటే ఆ సమయంలో మిత్రావరుణులిద్దరూ కలిసి భూలోకానికి వస్తున్నారు. మిత్రుడంటే సూర్యుడు, వరుణదేవుడు ఇద్దరూ కలిసి ఉంటారని చెప్పాగా. ఇద్దరూ ఒకేసారి ఊర్వశిని చూచి పరవశించిపోయారు. ఊర్వశి ఇంత పూర్వం ఎక్కడా కనపడలేదు, ఎవరికి, ఎక్కడి నుంచి వచ్చింది అని ఇంద్రుడిని అడిగారట. అప్పుడు ఇంద్రుడు, నారాయణుడు సృష్టించాడు, అందుకే ఇంత అందంగా ఉందనగానే వెంటనే ముందు సూర్యుడు రహస్యంగా వరుణుడిని వదిలేసి, ఇంతవరకు ఎప్పుడు కలిసి అతుక్కు వెతుక్కు తిరిగేవారు వీళ్ళు, ఇప్పుడు అందగత్తె కనబడగానే వరుణుడికి చెప్పకుండా రహస్యంగా వచ్చి, ఊర్వశి ఊర్వశి, ఇంద్రుడితో నువ్వేం సుఖపడతావు, నువ్వు కొంతకాలం నాకు భార్యగా ఉండకూడదా అన్నట్ట. అయితే ఇంద్రుడు అనుమతి తీసుకుని, కొంతకాలం నీకు భార్యగా వస్తాను, ప్రస్తుతం నా వెంటబడకంది. ఈ కాసేపటిక ఆ మిత్రుడు పక్కకి తప్పుకోగానే
వరుణుడు రహస్యంగా వచ్చి, ఇందాక మిత్రుడు వచ్చి నీతో ఏదో రహస్యంగా అన్నాడు, వాడిని నమ్మకు, ఆయన బాగా వేడిగా ఉంటాడు, నేను జలాధిదేవతని చల్లగా ఉంటాను. ఎవరైనా చల్లదనాన్ని ఇష్టపడతారు కానీ వేడిని ఇష్టపడతారా? ఏసీ రూమ్లో ఉండాలనుకుంటారు తప్ప వేసవకాలంలో ఎండలో గుంటూరు మధ్యలో ఉండాలని ఎవడన్నా కోరుకుంటాడా? అందువల్ల ఆ వేడితో ఉన్నటువంటి సూర్యుడు వదిలి నన్ను పట్టుకోకూడదా అన్నాడు వరుణుడు. ఆయన తర్వాత నీకు భార్య నవ్వుతానందిట. ఈ ఇద్దరికీ కూడా వడంబడికి చేసింది ఆవిడ. ఇదే విధంగా ఇద్దరికీ నచ్చ చెప్పింది. ఈలోపు ఆవిడ వచ్చేలోపు ఇటు మిత్రుడికి కామం పెరిగిపోయింది, ఇటు వరుణుడికి కామం పెరిగింది. ఆ ఇద్దరికి ఒకేసారి రేతఃపాతం అయ్యింది. అప్పుడు వాళ్ళు సిగ్గుపడి రేతస్సును పట్టుకొచ్చి ఒక కొండలో వేశారు. ఆ కొండలో ఇటు మిత్రుడు వరుణుడి యొక్క రెండు రేతస్సులు కలిసి అందులోంచి ఇద్దరు మహాపురుషులు పుట్టుకొచ్చారు. అందుకే వాళ్ళకి మిత్రావరుణులు. కొండ నుంచి పుట్టారు గనక కుంభ సంభవులు అని పేరు. అదే ఒక ఆయన వశిష్ఠుడు, రెండోవాడు అగస్త్య మహర్షి. ఈ ఇద్దరు స్వయంగా అన్నదమ్ములు, మిత్రావరుణులు. అందులో అగస్త్యుడు ఏకంగా సముద్రం తాగిన మహాత్ముడు, వశిష్ఠుడు విశ్వామిత్రుడిని ధిక్కరించిన వాడు, రాముడికి కులగురువు. ఇంకా అదితికి 11వ కొడుకు పుట్టాడు, ఆయనే ఇంద్రుడు. ఈ సూర్యుళ్ళు అయ్యాక మరొక కొడుకు పుట్టాడు ఆయనకి. 12 మంది సూర్యులు మొదట్లో ఒక్కడే, ఆ తర్వాత చాలా సంతానం కలిగారు. 11వ కుమారుడిగా ఇంద్రుడు పుట్టాడు. అసలు ఆయన పేరు ఇంద్రుడు కాదు, పురంధరుడు. ఇంద్రుడు అనేది పదవి. ఆ పదవిలో ఉండడం వల్ల ఆయనకి శాశ్వతంగా ఇంద్రుడని పేరు వచ్చింది. ఈయన భార్య శచీదేవి, పులోముడి కూతురు. అనగా పులోమ అంటే భృగు మహర్షి యొక్క భార్య. భృగు మహర్షికి పులోమకి పుట్టినటువంటి, స్వయంగా భృగు మహర్షి కూతురండి, అయినా ఇంద్రుడికి భృగుగారికి పడిదవదు. అదేమిటో తెలియదు కానీ కొన్ని చోట్ల మామగారికి అల్లుడికి పడిదవదు. వాళ్ళ కర్మలు, పూర్వజన్మ కర్మలు ఏవో ఉంటాయి. ఇంద్రుడు స్వయాన భృగు మహర్షికి అల్లుడు. శ్రీవత్స గోత్రంలోకి అల్లుడిగా వెళ్లిన మొదటి అదృష్టం ఇంద్రుడికి దక్కిందన్నారు. అటువంటి ఇంద్రుడి భార్య శచీదేవికి 3 కొడుకులు. పెద్దవాడు జయంతుడు, రెండోవాడు ఋషభుడు, మూడోవాడి పేరు విదుషుడు. ఇంకా అదితికి 12వ కొడుకు పుట్టాడు, ఆయనే వామనుడు. ఆ వామన అవతారంలో బలిచక్రవర్తిని భంజించాడు. ఈ వామన అవతారంలో ఆయన భార్య పేరు కీర్తి. వారికి ఒక కొడుకు పుట్టాడు, ఆయన పేరు సౌభగుడు. ఈ సౌభగుడు అనేటటువంటి వాడి వల్లే లోకంలో సౌభాగ్యము, సౌభగత్వము అనే పదాలు వ్యాపించాయి. ఇంకా కశ్యప ప్రజాపతి 2వ భార్య దితి సంతానం చెబుతా విను. దితికి మొదట హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు పుట్టారు. తర్వాత చాలా కాలానికి వజ్రాంగుడు అనేవాడు పుట్టాడు. హిరణ్యాక్షుడికి చాలామంది కొడుకులు ఉన్నారు. అందులో ఒక భార్య పేరు జంభాసురుడి కూతురు. ఆవిడ జంభాసురుడు అనేవి వాడిని ఇంద్రుడు చంపాడు. ఆ జంభాసురుడి కూతుర్ని హిరణ్యాక్షుడు పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ పేరు కయాధువు. ఈ కయాధువు ద్వారా హిరణ్యకశిపుడికి 4 కొడుకులు పుట్టారు. హిరణ్యకశిపుడు పెద్దవాడు, వాడి భార్య పేరు కయాధువు. ఆ కయాధువు జంభాసురుడి కూతురు. ఆవిడికే మరో పేరు లీలావతి. ఆవిడికి ప్రహ్లాదుడు పెద్ద కొడుకు, అనుహ్లాదుడు 2వ కొడుకు, సంహ్లాదుడు 3వ కొడుకు, హ్లాదుడు అనేవాడు 4వ కొడుకు. ఆ 4 కొడుకులు అయ్యాక హిరణ్యకశిపుడికి లీలావతి వల్ల, ఈ కయాధువు వల్ల ఒక కూతురు కూడా పుట్టింది. ఆ కూతురు పేరు సింహిక. ఆ సింహిక కొడుకే రాహు. అంటే నవగ్రహాలలో ఒక ఆయన లేడు రాహు అని, రోజు మీరు సింహిక గర్భ సంభూతం తమ్ రాహుం ప్రణమామ్యం అంటున్నారే, ఆ రాహు తల్లి సింహిక స్వయాన ప్రహ్లాదుడి చెల్లెలు. ప్రహ్లాదుడికి ఆఖరణ పుట్టిందనమాట. 4 కొడుకుల తర్వాత పుట్టిన కూతురు, హిరణ్యకశిపుడి కూతురు. ఆవిడ చాలాకాలం పాతాళలోకంలో నివసించింది, తర్వాత దక్షిణ సముద్రంలో ఉంది. ఆవిడనే ఆంజనేయ స్వామి వారు చంపినట్టుగా మనం కిందటి సంవత్సరంలో సంపూర్ణ హనుమద్ వైభవంలో చెప్పుకున్నాం. ఇంకా హిరణ్యాక్షుడు అనేటటువంటి వాడికి కూడా 4 సంతానం కలిగారు. శంబరాసురుడు, మదోత్కటుడు, వజ్రనాభుడు, కాలనాభుడు. వీళ్ళు 4 హిరణ్యాక్షుడి యొక్క కొడుకులు. హిరణ్యాక్షుడు ఎక్కువ కాలం బతకలేదు, తొందరగా చచ్చిపోయాడు. ఇంకా ప్రహ్లాదుడు, సంహ్లాదుడు, అనుహ్లాదుడు, హ్లాదుడు అనే 4 అన్నదమ్ములు కదా హిరణ్యకశిపుడి యొక్క కొడుకులు. వాళ్లల్లో 3వ వాడు సంహ్లాదుడు. ఇతని భార్య పేరు గతి. వీరికి పంచజనుడు అనే కొడుకు పుట్టాడు. వీణ్ణే కృష్ణుడు చంపాడు. అందుకే పంచజనుడు అనేవాడు సాందీపుడి కొడుకును మింగాడు. వాణ్ణి చంపి వాడి కడుపులో ఉన్న శంఖం బయటికి తీసి పాంచజన్యము అని పేరు పెట్టి శ్రీ మహావిష్ణువు ధరించాడు. ఆ పంచజనుడనే జలరాక్షసుడు సముద్రంలో ఉంటాడు. వాడు సంహ్లాదుని యొక్క కొడుకు. ఇంకా ఆఖరి కొడుకు హ్లాదుడు. వీడి భార్య పేరు దమని. వీరికిద్దరు కొడుకులు, ఒకడు వాతాపి, 2వ వాడు ఎల్వలుడు. ఆ ఇద్దరిని అగస్త్య మహర్షి చంపాడు. అందుకే వాతాపి దమనుడు, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం వీడి ద్వారా పుట్టింది. రెండో వాడు యల్వలుడు అన్నమాట. ఇంకా రెండో కొడుకు పేరు అనుహ్లాదుడు, ఇతని భార్య పేరు సూర్మ్య. వీరికి భాష్కలుడు మహిషుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు. ఈ మహిషుడు శాపవశాత్తు మహిషాసురుడు అయ్యాడు మళ్ళీ తర్వాత జన్మలో. ఈ భాష్కలుడనేవాడు ఆ మహిషాసురుడికి సేనాధిపతి అయ్యాడు. వీడు అమ్మవారి చేతుల్లో శరన్నవరాత్రుల్లో చచ్చిపోయారు. ఇంకా ప్రహ్లాదుని భార్య పేరు దేవి. ఈవిడికి ఒకే ఒక్క కొడుకు విరోచనుడు. ఆ విరోచనుడు కొడుకే పరమ పూజ్యుడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తికి మళ్ళీ ఏకంగా 100 కొడుకులు ఉన్నారు. బలి అసలు భార్య పేరు అశన, ఆవిడికే వింధ్యావళి అని కూడా పేరు. ఆయనకి 100 కొడుకులు. ఆ బలిచక్రవర్తి 100 కొడుకుల్లో పెద్దవాడు బాణాసురుడు. ఆ బాణాసురుణ్ణి శ్రీకృష్ణ అవతారంలో శ్రీకృష్ణుడు వాడికి 1000 చేతులుంటే 996 చేతులు నరికి 4 చేతులు అట్టే పెట్టాడు. వాడి కూతురు వృషని శ్రీకృష్ణుడి యొక్క మనవడు అనిరుద్ధుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ బాణాసురుడే రావణాసురుణ్ణి కూడా జయించినవాడు. ఇది వీరి యొక్క సంతానం. ఇది కాకుండా దితికి మరుత్తులు అని 49 కొడుకులు పుట్టారు. వాళ్ళు ఇంద్రుడి చేతిలో చావకుండా ఇంద్రుడికి మరుద్గణములనే పేరుతో దేవతలై సహకరించారనగానే మళ్ళీ పరీక్షిత్తు గారికి అనుమానం వచ్చింది. అద్భుతమైనటువంటి వంశాలు బాగా చెప్పావు. ఈ వంశ అనుచరితం వింటే సంతాన ప్రాప్తి కలుగుతుందిట. ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిందంతా శ్రద్ధగా వినే ఉంటారు. అడుగుతాను బయటకు వచ్చాక పేర్లు. అలా చెప్పగలిగినటువంటి వాళ్ళ పిల్లలు బాగుపడతారని. ఎవరికైనా పిల్లలు పుట్టి చచ్చిపోతూ ఉంటే అటువంటి వాళ్ళకి ఈ సంతానం గురించి శ్రద్ధగా వింటే సత్సంతానం పుట్టి పిల్లలకి దుర్మరణం రాదని, అసలు జీవితంలో పిల్లలే లేని వారికి పిల్లలు పుడతారని. అంటే మరీ బతికి 60 వచ్చాక కాదు, యవ్వనంలో ఉన్న వాళ్ళకి. మళ్ళీ బయటకు వచ్చాక ఒక ఆవిడ అడిగింది, అందుకు చెప్తున్నాను, నాకు 56 అండి, ఈ కథ విన్నానండి, నాకు పిల్లలు పుడతారా అంటే, భాగవతంలో ఏం చెప్పారంటే పెళ్ళయ్యి నవయౌవనంలో ఉండి సంతాన ప్రాప్తి కోసం బాగా వెంపర్లాడేవారికి అన్నారు తప్ప, 70 వచ్చాక ఇది వింటే సంతానం కలిగితే ప్రమాదం కూడా వస్తుంది లోకానికి. కాబట్టి అలాంటి ప్రశ్నలు ఇంకెప్పుడు అడగద్దు. కొన్ని కొన్ని కావాలని అడుగుతారో లేక వెకిలిగా అడుగుతారో తెలియదు, కానీ గురువుల్ని ఎలా అడగాలో అలా అడగాలి. మొత్తం మీద ఈ కథ చాలా పవిత్రమైనది. సత్సంతాన ప్రాప్తినిస్తుంది, వంశాన్ని అభివృద్ధి చేస్తుంది. ఎవరికైనా దుర్మరణంతో ఉండే పిల్లలు పుడితే, అకాల మరణం పొందే పిల్లలుంటే అటువంటి వాళ్ళు సకాల మరణం పొందుతారు, అపమృత్యు భయం తొలగుతుంది. ఇక దితి యొక్క మరొక సంతానం గురించి చెబుతున్నా వినమని పరీక్షిత్తుకి సుఖుడు చెప్పాడు. ఒకరోజున కశ్యప ప్రజాపతి తన ఉద్యానవనంలో దేవతా పూజ చేసుకుంటూ ప్రశాంతంగా తిరుగుతున్నాడు. ఆయనకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. అందుకని చిలుకలకి ఆహారం పెడుతూ వాటితో పాటు తాను కూడా పలుకులు పలుకుతూ ఋగ్వేదం యజుర్వేదం వంటి వాటిల్లో మంత్రాలు చదువుతూ ఈ మంత్రాలు చిలుకలకు నేర్పుతున్నట్టు ఆయన. ఇంతలో ఆ సమయంలో దితి అక్కడికి వచ్చింది. ఎంతో సేవ చేసింది. ఆయన కాళ్ళు కడిగింది, నీళ్లు నెత్తిమే జల్లుకుంది, చక్కని సంపంగి నూనె పట్టుకొచ్చింది, ఆయన జటాజోటాలకు నూనె రాసింది, బాగా చమురు రాసింది. భవిష్యత్తులో చమురు వదులుతుంది ఆయనకి. అలా చమురు రాసి కాళ్ళు పట్టి రకరకాల సేవ చేసింది. ఎప్పుడూ లేనిది బాగా అలంకరించుకుని నృత్యం చేసింది. ఆ నృత్యానికి కశ్యపుడంతటి వాడు ఆశ్చర్యపోయి పరవశించిపోయాట. దితి, ఏనాడూ లేని సౌందర్యం నీలో కనపడుతుందంటే నేను ఎప్పుడు అందంగానే ఉంటానండి, మీరు ఎంతసేపు అక్కల దగ్గర తిరుగుతారుగా, అందుకే నా మొహం మీరు సరిగ్గా చూడలేదు, అలంకారం చేసుకుంటే ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా అందంగా ఉంటారందిట. నిజంగానే ఆవిడ అన్నమాట కూడా కొసమెరుపు చాలా మంచిది. అలంకారం చేసుకుంటే, మేకప్ చేసుకుంటే ఎంత పనికిమాలిన వాళ్ళైనా కూడా చాలా అందంగా కనపడతారు. ఒక్కొక్కళ్ళు మాకు యాంకర్లు తగులుతారు. వాళ్ళు ఆ కాసేపు ధర్మ సందేహాలు అడిగినప్పుడు ఎంతో అద్భుతంగా కనపడతారు. ఆ మేకప్ తీసొచ్చి గురువుగారు నమస్కారం అంటే ఎవరు తల్లి అని అడిగా. ఇప్పటిదాకా మిమ్మల్ని ప్రశ్నలు అడిగింది నేనేనండి అంది ఆవిడ. ఇందాక ప్రశ్నలు అడిగినప్పుడేమో ఊర్వశిలం ఉంది, ఇప్పుడు మేకప్ తీసొచ్చాక ఆవిడ చూస్తే హిరణ్యాక్షుడి భార్యలా ఉంది. కాబట్టి ఎందుకంటే మేకప్లో ఉన్న లక్షణం అది. అందుకని ఆవిడ ఏమంది, అలంకరించుకుంటే ఏ స్త్రీ అయినా బాగుంటుందండి అంటే పాపం కశ్యపుడు ఓహో అన్నాడు, పరవశించిపోయాడు. అబ్బా, ఆ పూట ఆయనకి బ్రహ్మానందం కలిగించింది. ఆయన చాలా ఆశ్చర్యపోయి పరవశించిపోయి చిట్ట చివరిన కొసమెరుపుగా, నువ్వు అడిగితే ప్రాణమైనా ఇస్తాను, ఏం వరం కావాలో కోరుకున్నాడు. అసలు అందుకోసం వచ్చింది ఆవిడ. కశ్యపుడు మాట అంటే తప్పడు. ఆయన వరం ఇచ్చాడా, ఆ వరం ఎటువంటిదైనా సరే సఫలం అవుతుంది. అందుకని ఆయన ఏం వరం కావాలో కోరుకోమంటే అప్పుడు ఆవిడ ఏమంది, వరము కోర నాకు వరదుండవేనియు ఇంద్రుదృంచునట్టు యుద్ధబలుని అమిత తేజు తనయు అమరత్వ సంప్రాప్తు ఎందు చెడని వాని నిమ్మునాథ. స్వామి, నా సౌందర్యానికి మెచ్చుకుని నువ్వు నాకు వరం ఇవ్వాలనుకుంటున్నావు కదా, అయితే నువ్వు వరం ఇచ్చే పడమైతే నేను నిన్ను కోరుకుంటాను, నువ్వు మాట ఇచ్చాక తప్పవులే, అందుకే కోరుకుంటున్నాను. కోరుకోవోయ్ అన్నాడు ఈయన, ఇంద్రుణ్ణి చంపే పరాక్రమవంతుడైన కొడుకు నాకు కావాలి. వాడు ఎలాంటి వాడు అయి ఉండాలి? ఇంద్రుణ్ణి ఒక్క తొక్కు తొక్కి చంపేసి అవతల పారేసేవాడు కావాలి, మహా తేజస్యాలు అవ్వాలి, వాడు అమరుడు అవ్వాలి. అమరుడు అనే శబ్దానికి రెండు అర్థాలు, చావు లేనివాడని ఒక అర్థం, దేవతల్లో ఒకడవ్వాలని అంతరార్థం. వాడు దేవతాస్వరూపుడు అవ్వాలి, చెడని వాడు అవ్వాలి, వాడిని ఎవరన్నా చంపాలనుకున్నా చంపలేకుండా ఉండాలి. అటువంటి కుమారుణ్ణి ఒకండి, ఒక మహాబలశాలిని నాకు ఇవ్వవా స్వామి అంది. ఆయన ఉలిక్కి పడిపోయాడు. అహో, కామం ఎంత ప్రమాదకరమైనది అని ఒక్క క్షణం కంపించిపోయాడు ఆయన. అహో అధర్మ సుమహాన్ అద్య మే సముపస్థిత, అహో అద్ర్య ఇంద్రియారామ యోషిత్తు మయ్యేకమాయయా. ఎంత అధర్మంతో కూడిన కోరిక ఇది! ఈనాడు నా దగ్గర నా భార్య ఈ సృష్టిలో ఎవరూ కోరని కోరిక కోరింది. ఇంద్రియములు బలమైనవి, పండితుల్ని కూడా మోసం చేస్తాయని, మహాత్ములు కూడా ఇంద్రియాలకి లోబడి భ్రష్టులవుతారని నేనింత పూర్వం ఉపన్యాసాల్లో చాలామందికి చెప్పాను వేదికల మీద. కానీ ఆ ఇంద్రియములు నన్ను పట్టుకుంటాయని నాకు అర్థం కాలేదు. భార్యామణి వలలో పడినవాడు ఆడులేడిలాగా, ఆడులేడి యొక్క చూపుల్లో పడిపోయిన మొగలేడిలా అయిపోతాడు. నాకు ఇప్పుడు అర్థమైంది, ఉరిలో ఇరుక్కుపోయినటువంటి జింకనైపోయాను నేను. ఇంద్రుడి లాంటి మహానుభావుణ్ణి, శ్రీ మహావిష్ణువు చేత మూడు లోకాలకి అధిపతిగా నియమింపబడిన ఇంద్రుడి లాంటి వాణ్ణి చంపే కొడుకు కావాలంటోంది. ఆ ఇంద్రుడు నా కొడుకే, అదితి కొడుకే. ఇప్పుడు ఈ రెండో భార్య వచ్చి వాణ్ణి చంపే కొడుకు కావాలంటోంది. కాసేపు నృత్యం చేయగానే మైమరిచిపోయి నృత్యానికి నాకు పైత్యం కలిగి మాటిచ్చాను, ఇప్పుడు మాట నిలబెట్టుకోవాలి. మాట నిలబెట్టుకుంటే ఇంద్రుడు చచ్చిపోతాడు, ఇంద్రుడు చచ్చిపోతే అప్పుడు విష్ణువు యొక్క ఆజ్ఞ ఉల్లంఘించినట్టు అవుతుంది. అలాగని మాట నిలబెట్టుకోకపోతే, వరం ఇవ్వకపోతే నేను అసత్యవంతుణ్ణి, నరకానికి పోతాను. ఎలాగా ఇందులోంచి బయటపడ్డామని ఆలోచించి ఆ భగవంతుడి దేవుళ్ళు ఒక ఆలోచన తట్టిందనుకున్నాడు ఆయన. ఇక మీదట ఎప్పుడు కూడా తొందరపడిపోయి ఎవరైనా వచ్చి రవ్వంత నృత్యం చేస్తే ఇంకా మాట ఇవ్వకూడదు అని కూడా ఒక విధి నియమించాడు ఆయన. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా డ్యాన్స్ చేయగానే ఏది పడితే అది ఇచ్చేయకండి. అలా ఇవ్వాలనుకుంటే చక్కగా ఏ భారతీతీర్థ మహాస్వామి వారి వంటి పీఠాలకు ఇస్తే పుణ్యం పవిత్రత్వం వస్తుంది, దానివల్ల లోకానికి ఎన్నో ఉపకారాలు దొరుకుతాయి, ఇలాంటి పురాణాలు దొరుకుతాయి, వేదాలు మొదలైన ఉద్ధరింపబడతాయి. పనికి మారిన కార్యక్రమాలకు డబ్బులు ఇస్తే ఉంది మొత్తం క్షవరం, ఈ లోకంలో సుఖం ఉండదు, శరీరం విడిచిపెట్టాక కూడా ఉండదు. అందుకే నారద పురాణం ఒక ముక్క చెబుతున్నది, మహాత్ముల సంపదలు మంచి పనులకు వినియోగిస్తారు, దుర్మార్గుల సంపదలు దుష్కార్యాలకి వినియోగపడతాయి అని రెండు శ్లోకాలు చెప్పారు అక్కడ. ఏమని అంటే, అహో సుకృత కార్యాణం అంటే మంచి పనుల కోసమే సజ్జనానాం విభూతయ మహాత్ముల సంపదలు వినియోగపడతాయి. అహో సదుపభోగాయ సజ్జనానాం విభూతయ కల్పవృక్ష ఫలాఢ్యోపి దేవైరేవోపభుజ్యతే. స్వర్గంలో కల్పవృక్షం అని చెట్టు ఉంది, ఈ కల్పవృక్షం పళ్ళు ఎవరు తింటారు? దేవతలు తింటారు. దేవతల వంటి మహాత్ములు తినడానికి కల్పవృక్షం యొక్క పళ్ళు ఉపయోగపడతాయి. అలాగే మహాత్ముల సంపదలు, హరిప్రసాద్ గారు లాంటి వాళ్ళ సంపదలు ఇలాంటి మంచి పనులకు ఉపయోగపడతాయి. సజ్జనుల యొక్క సంపదలు సత్కార్యములకు వినియోగపడతాయి అని చెప్పాడు ఆయన. దీనికి వ్యతిరేకంగా రెండో చెప్పారు, అహో దురుపభోగాయ దుర్జనానాం విభూతయ పిచుమంద ఫలాఢ్యోపి కాకైరేవోపభుజ్యతే. వేప చెట్టు పళ్ళు ఎవరు తింటారు? కాకులే తింటాయి. వేప చెట్టు పళ్ళు కాకులే తింటాయి. పాపాత్ముల సొమ్ములు పాపాత్ములకి పాపకార్యాలకే వినియోగపడతాయి. ఒక పాపాత్ముడు సంపాదిస్తే సాయంకాలం తాగడానికి తందనాలడానికి ఖర్చు పెడతాడు, అదే మహాత్ముడు సంపాదిస్తే ఆ సంపాదన ఇలాంటి పవిత్ర కార్యాలకి వినియోగపడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా దుష్కార్యాలకి మీరు తొందరపడి మాట ఇవ్వకండి అని శాసనం చేసి ఆ తర్వాత ఆవిడతో అన్నాడు, నువ్వు అడిగిన కోరిక తీరుస్తాను, కోరిక తీర్చడంలో నా బాధ్యత కొంతే, మిగతా బాధ్యత నీది. నేను నీకు నియమములతో ఒక వ్రతం ఇస్తాను, ఆ వ్రతాచరణ చేశావా నీకు ఇంద్రుణ్ణి చంపే కొడుకు పుడతాడు. ఆచరణలో లోపం వచ్చిందా వాడు ఇంద్రుడిని చంపలేడు. ఏమంటామంటే మీరు ఏం చెప్పినా పాటిస్తానండి, ఏం చెప్పండి ఆ నియమాలు నేను పాటిస్తాను చెప్పండి అంది. అప్పుడు కశ్యపుడు దితితో ఇలా అన్నాడు, పుంసవనము అని ఒక వ్రతం ఉన్నది, ఈ వ్రతం చేసిన వాడికి సత్పురుషుడు పుడతాడు, మంచి కొడుకు పుడతాడు. ఆ వ్రతం చేస్తున్నప్పుడు మాత్రం చాలా నియమాలు పాటించాలి, ఆ నియమాలు పాటిస్తే మంచి కొడుకు పుడతాడు, పాటించకపోతే నీ లోపమును బట్టి లోపమునకు తగిన కొడుకు పుడతాడు. కొడుకు పుట్టడం ఖాయం, కానీ లోపాలు లేకుండా ఉంటే నువ్వు అనుకున్న కొడుకు పుడతాడు, లోపాలు ఉంటే కొంచెం తేడా వస్తుంది. ఏమిటండి నియమాలు అంది ఆవిడ. ఈ వ్రతం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నాడు మొదలుపెట్టాలి. ఓపికన్న వాళ్ళు సంవత్సరం అంతా చెయ్యొచ్చు, ఓపిక లేని వాళ్ళు ప్రతీ నెల పాడ్యమి నాడు, శుక్లపక్ష పాడ్యమి నాడు మాత్రం ఈ వ్రతం చేస్తే చాలు. అంటే ఉదాహరణకి సంతానం కావాలనుకున్న వాళ్ళు ఈ పుంసవన వ్రతాన్ని అనుష్ఠానం చేయాలనుకుంటే మార్గశిర మాసం మొదలుపెట్టి మళ్ళీ మార్గశిరం వచ్చేదాకా ప్రతి శుక్లపక్ష పాడ్యమి నాడు యథాశక్తిగా ఉపవాసం ఉండి ఈ వ్రతం చెయ్యాలి. ఈ రోజుల్లో నహింస్యాత్ భూతజాతాని, ప్రాణులను హింసించకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం పనికిరాదు, ఎవరిని చంపకూడదు, కనీసం తిట్టకూడదు. హింస అంటే చంపడమే కాదు, తెగ తిట్టేసామంటే తోసుంటా అని పదిసార్లు తిట్టామంటే వాడి మనస్సు గాయపడుతోందిగా, అది కూడా హింసయే గనక ఎట్టి పరిస్థితుల్లో తిట్టకూడదు, ఏ ప్రాణికి అపకారం చేయకూడదు. నా శపేయత్తు, ఎవరిని శపించకూడదు, నువ్వు నాశనం అయిపో అనకూడదు అనమాట. నా అనృతం వదేత్తు, అసత్యమాడరాదు. దీంతో పాటుగా ఇంకా చాలా నియమాలు చెప్పాడు ఆయన. విరబోసుకుని జుట్టుతో ఎక్కడికి వెళ్ళకూడదు, స్నానం చేసిన వెంటనే, తలంటి స్నానం చేసిన వెంటనే, తల ఆరబెట్టుకుని వెంటనే ముడి వేసుకోవాలి, జడ అని ఒకటి ఉంటుంది అది వేసుకోవాలి, సుమా విరగబోసుకుని తిరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవుకి సంబంధించినవే వాడాలి వ్రతం చేసినప్పుడు. అన్యములు, ఏ గొర్రెపాలు, మేకపాలు ఇలాంటివి ఆ ఒక్కరోజుకి వాడకూడదు. తర్వాత కాళ్ళు కడుక్కోకుండా పడుకోకూడదు, కాలకృత్యాలకు వెళ్ళొస్తే కాళ్ళు చేతులు కడుక్కొచ్చి అప్పుడు కాళ్ళు తుడుచుకుని పడుకోవాలి. ఎంత అద్భుతమైన నియమం అంటే కాళ్ళు కడుక్కోకుండా పడుకోకూడదు, కడుక్కున్న తడి కాళ్ళతో పడుకోకూడదు. ఇది కఠోర నియమం అండో, తడి కాళ్ళతో పడుకుంటే కలిపురుషుడు కాళ్ళ గుండా లోపలికి ఎడతాడు, అందుకే కష్టాలు వస్తాయి. కాళ్ళు కడుక్కున్న వెంటనే తువ్వాలతో తుడుచుకుని పడుకోవాలి. తర్వాత ఈ కాలంలో భర్తని పొరపాటును కూడా తిట్టకూడదు. ఈ 12 నెలలు ఎంత దుర్మార్గుడైనా సరే వాడు పాపాత్ముడే అవ్వచ్చుగాక, వాడి మీద కసొచ్చేయచ్చుగాక, కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా వాడు తల పగలగొట్టాలన్నంత కోపం రావచ్చుగాక, ఆ రోజుల్లో మాత్రం భర్తని తిట్టకూడదట. ఏది ఈ వ్రతం చేసిన 12 రోజులు కూడా. ఆవిడంటే ఏడాది చేసింది అనుకోండి, కలియుగంలో ఏడాది ఎక్కడ చేస్తారు బెడదని, మీలాంటి వాళ్ళ కోసం 12 రోజులు చెప్పారు, కనీసం 12 రోజులు భర్తను తిట్టకుండా ఉండడం పెద్ద కష్టం కాదేమో అని నాకు అనిపిస్తోంది. ఈ 12 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత పగటిపూట పడుకోకూడదు, గడప మీద తలబెట్టి పడుకోకూడదు, పేలు గడప దగ్గరికి వెళ్ళి చూడకూడదు, తలకాయలో పేలుని ఉంటాయి కదా, అందుకని గడప దగ్గర కూర్చుని వాళ్ళు చూస్తూ ఇలా కుక్కుతూ ఉండకూడదట. ఈ వ్రతం రోజున పేలు కుక్కడాలు, గడప దగ్గర చూడడాలు పనికిరాను అనమాట. ఇలా తీసేయటం, టకా 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 కుట్టేయటం, ఉపన్యాసంలో కూడా కుక్కేసింది ఒక ఆవిడ. ఏం చెబుతాం మరి, ఆ కర్మ ఆ సమయానికి ఆ పేలు ఎందుకు వచ్చాయో, ఈవిడికి ఆ జోలు ఎందుకు వచ్చిందో, ఇవి పనికిరావు. ఈ విధంగా నియమములు పాటించాలి. అలా పాటిస్తే శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడవుతాడు, సత్సంతానం కలుగుతుందనగానే ఆవిడ మీరు చెప్పినవన్నీ పాటిస్తానంది. మార్గశిర మాసంలో వ్రతం ప్రారంభించింది. ఆ వ్రతం ఎటువంటిదో ఆఖరిని మళ్ళీ చెబుతాం అనుకోండి. ఇప్పుడు ఆవిడ 12 నెలల పాటు వ్రతం మొదలు పెట్టగానే ఈ విషయం ఇంద్రుడికి తెలిసిపోయింది. ఇంద్రుడికి సిబిసిఐడి ఉంటారు, ఎప్పటికప్పుడు ఏ మూల ఎక్కడ ఏం దొరుకుతున్నా తెలుసుకుంటాడు ఆయన. అందుకని తెలుసుకుని పరుగు పరుగున పిన్ దగ్గరకు వచ్చి, పిన్ని నువ్వు సత్సంతానాన్ని పొందబోతున్నావు, నాకు తెలుసు, తండ్రి గారు చెప్పారు నువ్వు వ్రతం ప్రారంభించిన వెంటనే నువ్వు గర్భం ధరిస్తావని, 12 నెలల పాటు నువ్వు వ్రతం చేస్తావని, ఈ 12 నెలల పాటు ఆ గర్భం నీలోనే ఉంటుందని, ఆ 12 నెలలు గర్భమును చాలా జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలని నాన్నగారు చెప్పారు. నీలాంటి తల్లి దొరకడం నా అదృష్టం, తల్లికి సేవ చేయటం మహాపాపం, మా అమ్మకంటే నువ్వే ఎక్కువ, ఈ 12 నెలలు నీకు పురుడు వచ్చేదాకా నేను నీకు సేవ చేసుకుంటానంటే ఇంద్రుడు అమాయకంగా అడగగానే ఆవిడ లొంగిపోయింది. నిజానికి ఆవిడ కోరిక ఏమిటి, ఇంద్రుడిని చంపే కొడుకు కావాలని. ఆ ఇంద్రుడు వచ్చి సేవ చేస్తానంటే వెంటనే లొంగిపోయింది. ఈ దితికి కూడా కొన్ని విషయాల్లో నాకు మళ్ళీ అమాయకత్వం, చంపేవాడు వచ్చి కాళ్ళు పట్టుకున్నా పోన్లేరా సుఖంగా ఉండి అంటాడు, ఏం చేస్తాం మరి, ఒక్కొక్కడికి ఒక్కొక్క బలహీనత. సరే నాయన సేవ చేసుకోంది. నిజంగా ఇంద్రుడు చేసిన సేవ ఎవరూ చేయలేరు, అంత బాగా చేసేట. పొద్దున్న లేదు, రాత్రి లేదు, తల్లికి పాదాలు ఒత్తేవాడు, ఆవు పాలు పట్టుకొచ్చి ఇచ్చేవాడు, ఆవు పాలలో మళ్ళీ కుంకుమ పువ్వు వేసి కుంకుమ పువ్వుతో ఉన్న పాలు తాగితే ఎర్రగా అందంగా బలంగా రక్తం పట్టే కొడుకు పుడతాడమ్మా అనేవాట. నా బాబు నా బాబు, మా ఆయనకు కూడా ఇంత ప్రేమ లేదు, ఎప్పుడు నోరార పలకరించరా, ఇదేం దిక్కుమాలిన మొగుడు, ఒక్కసారైనా సెల్ ఫోన్ చేయడు అని మధ్య మధ్యలో భర్త మీద కోపం వచ్చినా తిట్టకూడదు కనుక తిట్టలేదట. నా భర్త కంటే ప్రేమగా చూసుకుంటావు, కొడుకు కొడుకే అంది. నీలాంటి కొడుకు మీద ఎందుకో నాకు కోపం వచ్చింది, పోన్లే, నువ్వు చచ్చిపోయేటప్పుడు సుఖంగా చచ్చిపోయేలా చేస్తాను. ఆవిడ వరం అది, నా కొడుకు పుడతాడు వాడి చేతిలో నువ్వు చచ్చిపోతావు కదా, వాడు నిన్ను కొళ్ళ పొడి చంపకుండా ఒక్క దెబ్బకి చంపేలా చేస్తానే అంటే, ఆహా అమ్మా నీకు ఎంత కరుణో, అప్పుడు కూడా వరం ఇవ్వట్లేదు ఆవిడ, ఒక్క దెబ్బకి చచ్చిపోయేలా చేస్తానగానే సంతోషించాట. మొత్తం మీద సంవత్సర కాలం పాటు ఇంద్రుడు పొంచి పొంచి వేటాడేటటువంటి పులిలాగా మనస్సులో ఉన్న కుళ్ళు కుతంత్రములు బయటికి రానివ్వకుండా ఆవిడికి మహాసేవ చేశాడు. ఎందుకు చేశాడు? ఈవిడికి నాన్నగారు కొన్ని నియమములు పెట్టాడు. ఈ నియమములలో ఏదో ఒక నియమం ఉల్లంఘించకపోతుందా, అలా ఉల్లంఘించిన వెంటనే ఆ కొడుకుని చంపేద్దాం, కడుపులో ఉన్న కొడుకుని అని. ఆ వెనకాతలున్న తలుపులు తీసేస్తే, కుర్చీలు వేస్తే వెనకాతలను వాళ్ళు వచ్చి అటు నుంచి కూర్చోగలుగుతారు సమస్య లేకుండా, నిలబడకుండా. కాబట్టి ఇలా మొత్తం మీద సంవత్సర కాలం ఎదురు చూశాడు. ఒకరోజు ఏం జరిగిందో తెలిసిన, ఆవిడ బయటికి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని వచ్చేటప్పుడు ఏం జరిగిందిట, కాళ్ళు కడుక్కోకుండా పడుకుందిట. కాళ్ళు కడుక్కోకుండా పడుకోద్దని చెప్పాడు ఆయన, మర్చిపోయి కాళ్ళు కడుక్కోకుండా పడుకుంది. ఆ పాదములు కడుక్కోకుండా అశుచిగా పడుకున్నది మా అమ్మ అనుకుని టక్కన ఆవిడ కాళ్ళల్లోంచి కడుపులో గడిపోయాడు ఇంద్రుడు. అశుచితో పడుకుంటే ఆ గర్భం నిలబడదు, ఆ గర్భం నువ్వనుకున్న పని చెయ్యదని తండ్రి చెప్పాడు గనక ఈయన లోపలికి దూరగలిగాడు. దూరి ఏం చేశాడు, వెంటనే కడుపులోకి చేరిపోయి వజ్రాయుధం పుచ్చుకుని ఆ కడుపులో ఉన్న పిల్లవాడిని పట్ట 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 7 ముక్కల కింద కొట్టేశాడు. ఆ పిల్లలు ఏం చేశారు, ఏడవడం మొదలెట్టారు. యోగమాయతో దితి ఉదరంలో చేరి ఆ పిల్లల్ని పిల్లవాడిని ముక్కల ముక్కల కింద కొడుతుంటే వాళ్ళు కొంచెం గట్టివాళ్ళండి. కొంతమందికి పూర్వజన్మ సుకృతం ఉంటుంది, దైవానుగ్రహం ఉన్నవాడికి ప్రాణాపాయ స్థితి రాదు. వాళ్ళు దేవతావరం పొంది ఉన్నారు, శ్రీమన్నారాయణ కటాక్షం ఉంది, అందుకే 7 ముక్కలై కూడా 7 మళ్ళీ 7 పిండములు అయిపోయారట. దితేహే ప్రవిష్ట ఉదరం యోగేశో యోగమాయయా చకర్త సప్తధా గర్భం వజ్రేణ కనక ప్రభం రుదంతం సప్తధా ఏకైకం మారోదీహి ఇతి తాన్ పునః. యోగమాయతో దితి గర్భంలో ప్రవేశించి 7 ముక్కలు చేసినా వాళ్ళు ఏడుస్తూ మమ్మల్ని చంపకు చంపకు మమ్మల్ని చంపకు అన్నయ్యో అంటున్నారట. ఈయన ఏం చేశాడు, తెల్లబోయే ముందు 7 ముక్కలైతే 7 ముక్కలు మళ్ళీ 7 పిల్లలు అయిపోతేనే చావడం లేదు, పైగా ఏడుస్తూ అన్నయ్య చంపవద్దని కడుపులో నుంచి కూడా పలుకుతున్నారనుకుని వెంటనే మా రోదీహి అంటే ఏడవకండి ఏడవకండి అని మళ్ళీ 7 ముక్కల్ని ఒక్కొక్కదాన్ని మళ్ళీ 7 ముక్కల కింద కొట్టాడు. అంటే 7 49 ముక్కలు అయిపోయాయి. మా రోదీహి అనడం వల్ల మరుత్తు అని పేరు వచ్చింది వాళ్ళకి. వాళ్ళు ఎన్ని కొట్టినా చావడంలా. ఈలోపు ఈ ఏడుపులకి గందరగోళానికి దితికి మెలుకు వచ్చింది. లోపల కడుపులో ఏదో గడబడగా ఉందిట. అంటే ఇంత గందరగోళం జరుగుతుంటే ఆవిడకి ఏదో ఇంత పెసరు గడబడకంది ఉంది అంతే. అంటే ఆవిడ ఎంత గొప్పదో ఆలోచించండి, యోగాభ్యాసం వల్ల కడుపులో ఇంత గొడవ జరుగుతున్నా ఆవిడకి ఏ గండము రాలేదు. ఆవిడ చాలా సామాన్య